லட்சுமி நடத்தி கொண்டுள்ளார். மாணவர்கள் தொக்கமடைய ஸ்திதிக்கிற அவள் நியமத்தினருக்கு கம்மியம் வேணான்ட்டு சயின்ஸ் மன பாடிக்கு கம்ஃபர்ட் டெஸ்ட்னுக்கான மைண்டுக்கு கண்ட்ரோல் இவ்வளவு. ட்ரீம் வாண்டரிங்ஸ் மன சரிதான் சொப்பன சரிதான் சொப்பனும் மனது சரிதான் கனிப்பிஸ்தான் உண்டு. ஆ சரிதான் எட்டுவண்டியோ ஆத்மஜானம் கருகாக ஆத்மானபுரம் கருகாக ஆத்மசாந்தி கருகாக ఈ భౌతికమైన శరీరాలు కూడా అటువంటి అని విషయం మనకు అర్థమవుతుంది. మనకి ఎన్ని శరీరాలు మార్చినా మన సంపదలు అభివృద్ధి అయినా అభివృద్ధి అవ్వకపోయినా మనకి ఎంత చదువున్నా చదువు లేకపోయినా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. లోకానికంతా ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో మనకి లోకానికి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో ఏ వస్తువు ఉండటంలో ఈ లోకం ఉన్నట్టు మనకి తెలియబడుతుందో ఆ బ్రహ్మానుభవం కలిగే వరకు ఆ బ్రహ్మము అంతటా ఉంది, మన హృదయంలో కూడా ఉంది. ఆ బ్రహ్మజ్ఞానం కలిగే వరకు కోటి జన్మలు ఎత్తినా ఆ బ్రహ్మజ్ఞానం కనుక మనకు కలగకపోతే, బ్రహ్మానుభవం కలగకపోతే, బ్రాహ్మీస్థితి కనుక మనకు కలగకపోతే, జ్ఞానోదయం కనుక మనకు కలగకపోతే ప్రతి మనిషిని కూడా అశాంతి దుఃఖము ఆవేదన వెంచడుతూ ఉంటుంది. దుఃఖం ఏ మనిషిని విడిచిపెట్టదు, అశాంతి విడిచిపెట్టదు, ప్రతి జన్మలోనే వెంటాడుతూ ఉంటుంది అది. దేవుడు మనం ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు అని అనుకుంటున్నాం. అవన్నీ మన మనస్సు అంత నిజము, ఆ లోకాలు ఆ దేవతలు కూడా అంతే నిజం. బ్రహ్మము మన కంట్రోల్ రూమ్, మనం నియమించేవాడు, మనం తెలుసుకునే వస్తువు మన హృదయంలోనే ఉంది. మన స్పిరిచువల్ హార్ట్ ఈ ఆధ్యాత్మిక హృదయంలోనే మనం తెలుసుకునే వస్తువు ఇక్కడ ఉంది. మనకు తలంపులు, ఆలోచనలు, సంకల్పాలు అన్ని లోపల నుంచి వస్తున్నాయి. ఎన్ని స్పిరిచువల్ హార్ట్లోంచి సహస్రాన్న బ్రెయిన్లోకి వస్తే బ్రెయిన్లోకి వచ్చాక మనకు తెలుస్తుంది ఈ తలంపు ఉంది, ఈ సంకల్పం ఉంది. భగవంతుడు చెప్పాడు గీతలో, అహమాత్మ గుణాకేశ సర్వభూతాశాయస్థిత, అందరి హృదయాల్లోనే నేను చైతన్యముగా ఉన్నాను, దేవుడిగా ఉన్నాను, బ్రహ్మముగా ఆత్మగా అందరి హృదయాల్లో ఉన్నాను. భగవంతుడు చెప్పిన అందరి హృదయాల్లో ఉన్నానని భగవంతుడు చెప్పింది ఫిజికల్ హార్ట్లో కాదు, స్పిరిచువల్ హార్ట్లో. మన మనసు ఏదైనా ఆందోళనగా ఉందనుకోండి, మనం ఎవరో మనకు తెలియదు. మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, నిర్మలంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఎవరో మనకు తెలుస్తూ ఉంటాం. శశాద్రస్వామి అంటే ఉండేవారు ఏమంటే నాకు భగవంతుని తెలుసుకోవాలని ఎవరైనా అంటే వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు మధ్య నుంచి తిరిగి రాకు, వాడు ఎక్కడున్నాడు అక్కడ వరకు వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు, వాడు ఎంత దూరంలో ఉన్నాడు అంత దూరం వెళ్ళు, అక్కడ నీకు ఆయన దర్శనమిస్తాడు. ఆయన దర్శనం ఇచ్చాక నీకు ఇంకా పూజలతోటి జపాలతోటి పని లేదు. వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు, ఆ ఈశ్వరుడు ఎంత లోపల ఉన్నాడో అంత లోపలికి వెళ్ళి నువ్వు అక్కడ అక్కడికి వెళ్ళాక వాడికి ఇంకా పూజతోటి కానీ జపంతోటి కానీ ఒక సాంప్రదాయంతో కానీ పనలేదు వాడు. అంటే సామాజికంలో ఉండే రూల్స్ వాడికి వర్తించు. వస్తువు అందరి హృదయంలోనే ఉంది, భగవంతుడు అందరి హృదయంలో ఉన్నానని చెప్పాడు. కొంతమందిలో ఉన్నాను లేకపోతే బ్రౌన్ పీపుల్లో ఉన్నాను వైట్ పీపుల్లో నేనేం చెప్పలేదు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. దీనికి ఒక కులం కానీ మతం కానీ ఏం భేదం లేదు, ఒక ప్రాంతం కానీ ఏం భేదం లేదు. శరీరం ధరించినటువంటి ఏగవచ్చు, దమవచ్చు, క్షేమ వచ్చు, మానవ దేహం వచ్చు, దేవతా శరీరం అనవచ్చు, ఎక్కడైనా దేహం ధరించిన ప్రతి వస్తువులు కూడా ప్రతి లోపల అంతర్యామగా ఉన్నాడు. ఈశ్వరుడు అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, ఉండి పని చేస్తున్నాడు. ఎలా తెచ్చవాళ్లే పని చేయటం లేదు, నాటమే కాదు దేవుడు, లోపల దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడుస్తున్నాడు. ఆ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో, ఏ పని నిమిత్తం వచ్చిందో, ఆ పనికి అనుసరించి ఆ దేహాన్ని తిప్పుతున్నాడు, బొమ్మ తిప్పినట్టు. భగవంతుడు చెప్పాడు అందరి హృదయంలో నేను ఉన్నానని చెప్పాడు. మన ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే మనకు శాంతి ఉంది, సుఖం ఉంది, ఆనందం ఉంది. మన అందరికీ సుఖం కావాలి, మనందరికీ శాంతి కావాలి, మన అందరికీ ఆనందం కావాలి. కానీ అది ఎక్కడ ఉందో మనకు తెలియట్లేదు. లోకంలో వెతుకుతున్నాం, బజార్లో వెతుకుతున్నాం, బయట వెతుకుతున్నాం. అంటే ప్రాథమికంగా మన అందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే ఎక్కడైతే సుఖం ఉందో అక్కడ వెతకటం లేదు, లేని చోట వెతుకుతున్నాం. ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అక్కడ వెతకటం లేదు, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో సర్వేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే పరమాత్ముడు యొక్క నివాసం ఎక్కడుందో అక్కడ వెతకటం లేదు, లేని చోట వెతుకుతున్నాం. అది భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ఒకసారి రమణ అరుణాచల మహర్షిని అడిగారు. అడిగితే ఏం చెప్పాయంటే, నేను అనే తలంపు ఎక్కడైతే నీ లోపల నుంచి ఉదయిస్తుందో ఆ ఉదయించిన చోటే దేవుడు కూడా ఉన్నాడు. నీ కంట్రోల్ నీకు దూరంలో లేడు. నేను అనే తలంపు, ఆ ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆ నేను మనస్సు, మనస్సే నీకు నేరుగా వ్యక్తమవుతాను. దేహం కాదు, నీకు మనస్సు నీకు నేరుగా వ్యక్తమవుతాను. ఆ నేను నీ లోపల నుంచి ఎక్కడైతే ఉదయించి వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే నీ నియమించేవాడు ఉన్నాడు. నీ ప్రభువు ఎక్కడో బయట లేడు, అక్కడే ఉన్నాడు. వాడు ఎంత దూరంలో ఉన్నాడో అక్కడ నువ్వు వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళగలిగితే నీకు ఆ వస్తువు తెలియకూడదు. అయితే అంత దూరం వెళ్ళటానికి మనకు సాధ్యం ఎందుకు కావడం లేదు, ఉండవలసినంత వైరాగ్యం లేదు, అభ్యాసం లేదు, మన అందరిలోనూ దోషం అది. లోపల వస్తువు ఉంది, సమీపంలోనే ఉంది. ఇంత సమీపంలో ఉన్నప్పటికీ ఎక్కడో లక్షలాది మైలు దూరంలో ఉందనుకుంటున్నాం. అందుకే ఏనాటికి తెలుసుకుంటాం, ఎప్పుడు తెలుసుకుంటాం, తయారైపోతాయేమో అనుకుంటున్నాం. ఇక్కడే ఉంది కానీ అవగాహన లేదు మనకి. అవగాహన చేయడానికి మనం చదివే పుస్తకాలు మంచివి కాదు, మనం చేసే స్నేహాలు మంచివి కాదు. మనం చదివే గ్రంథాలు మంచి అయితే, మనం సత్కర్మ చేస్తుంటే, మంచి కర్మలు చేస్తుంటే, మనం చేసే సహవాసాలు మంచి అయితే, అంటే మనకు అంతర్దృష్టి కలగజేసే సహవాసాలు కనుక చేస్తే, మన శరీరం, మన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కాపాడుకుంటూ ఉంటే, తిండి కాడ, మాటల కాడ, నిద్ర కాడ జాగ్రత్తగా ఉంటే, మనం చేయవలసినటువంటి వైరాగ్యం కలిగి ఉండి ఎంతో కొంత అభ్యాసం చేస్తుంటే లోపలన్న వస్తువు ఉండి మనకి స్ఫురిస్తుంది. అందరికీ ఇష్టం లేనిది ఏంటంటే తపస్సు ఎవరికీ ఇష్టం. ఏదో నాన్నగారు సామాన్ల కోట్ల మీటింగు, జేబులో రూపాయలు ఉన్నా 100 రూపాయలు ఉన్నా జేబులు, ఏదో లారీ మీద వచ్చేస్తాం, కారు మీద వచ్చేస్తాం, ఏదో రకంగా డబ్బులు ఉంటే ఏదో వెహికల్ ఉంటుంది, కారో లేకపోతే ఇంకోటో లేదా బస్సో ఏదో ఉంటుంది వచ్చేస్తాం. అరుణాచలం కూడా వెళ్తాం తీరికే, జేబులో 400 ఉంటే అరుణాచలం వెళ్తాం, వెళ్తాం వచ్చేస్తాం. రైలు ఉన్నాయి అటు ఇటు, మళ్ళీ మొయ్యటానికి కార్లు అవి ఉన్నాయి, మొయ్యటానికి ఏదో పడేస్తాం. అందరికీ ఎవరికీ ఏమీ ఇష్టం లేదు ఏంటంటే తపస్సు అంటే ఎవరికి ఇష్టం. అంటే నేను చెప్పానని మీరు నమ్మద్దు, మీలో మీరు కూడా ఆలోచించుకోండి. తపస్సు అంటే ఎవరికి ఇష్టం? తపస్సు లేకుండా జీవుడు పవిత్రుడు కాడు. తపస్సు లేదనుకోండి మనకి జీవుడు పవిత్రుడు కాదు. జీవుడు లోపల శాస్త్రం చెబుతుందంటే లోపల ఉన్న బ్రహ్మము ఎంత పవిత్రమైందో, అది ఎంత శుచిగా ఉందో, అది ఎంత ఏకాగ్రంగా ఉందో, లోపల సద్వస్తు ఎంత పరమ పవిత్రమైందో, నీ జీవుడు కూడా అంత పరమ పవిత్రుడు అయితేనే కానీ అందులో ఐక్యము కాలేడు. అలా ఐక్యం చేయటానికి యోగాలన్నీ భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మయోగం. సూర్యుడు మనకు కనిపించకుండా మబ్బడి వస్తుంది, అలాగే నా హృదయంలోని జ్ఞానసూర్యుడు నాకు కనిపించకుండా మనస్సునే మబ్బడి వస్తుంది. అందుకే ఎవరు ఇతరులు అడ్డొస్తున్నారు అనుకోవటం, ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఒకవేళ దాన్ని మనం శోధిస్తామేమని ఇతరుల మీద ఏం చేస్తున్నాం, వాడు అడ్డొస్తున్నారు, వీరు అడ్డొస్తున్నారు, నీకు జ్ఞానం కలగకున్నాడు. మనస్సు ఏం చేస్తుందంటే ఎన్ని పనులు చేయమంటే చేస్తుంది, కానీ తన విచారంలో పెట్టాను కదా ఒప్పుకోదు, ఒక్కడో దారి చూసుకోమనే చూస్తుంది. కొన్ని ప్రాణాయామం అవి నేర్చుకోమంటే నేర్చుకుంటుంది, ఆసనాలు అవి ఏంటంటే ఏమంటే నేర్చుకుంటుంది, కానీ తన మూలం నుంచి మనస్సు యొక్క మనోమూలంలోకి మనస్సు వెళ్ళటం ఇష్టపడదు. ఎందుకంటే మనోమూలంలోకి మనస్సు వెళ్తే అక్కడ మనస్సు ఉండదు. జపం చేయమంటే చేస్తుంది, ధ్యానం చేయమంటే చేస్తుంది, కానీ మనోమూలంలోకి వెళ్ళటానికి అది ఇష్టపడదు. ఇవన్నీ జపము, పూజ, జపము, ధ్యానము, ఇవన్నీ మనస్సును అణచడానికి, అడిగిన మనస్సుకి కానీ ఆత్మజ్ఞానం కలగదు. మనస్సుకి అంతర్దృష్టి కలగటం కోసమే ఈ పూజ, జపము, ధ్యానం. తపస్సు లేకుండా ఇంద్రియ నిగ్రహం రాదు, మనో నిగ్రహం రాదు. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, మనో నిగ్రహం లేకపోతే లోపల జీవుడు పరిస్థితుడు. ఇంకోటి రమణ మహర్షి గారు చెప్పారు, నీకు వ్యక్తిభావం లేకుండా, నువ్వు వ్యక్తిభావం లేకుండా, అహంభావన లేకుండా నువ్వు జీవించడం నేర్చుకోవాలి, అది కూడా తపస్సు. ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, చెల్లికడ జాగ్రత్త, నోరు కట్టుకోవాలి, అది కూడా తపస్సు. ఇవేపు ఈ జీవితం పొడుగునా ఇవేపం కాపాడుకోవాలి. ఏది సత్యం ఏది అసత్యం, ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది మన శాశ్వత శాంతికి ఉపయోగపడుతుంది, ఏ కర్మ చేస్తే మన మనస్సు పవిత్రం అవుతుంది అనే వివేకం లోపల ఎప్పుడూ కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా వివేకం పోగొట్టుకోకూడదు మనకి. అందుకే భగవంతుడు కూడా ఏమని చెప్తాడంటే, నిన్ను ఉద్ధరించుకోవాలి, నిన్ను ఉద్ధరించుకోవడం మానేసి ఎవరో నిన్ను ఉద్ధరించుకోవడానికి వస్తారని కనిపెట్టుకోవద్దు అన్నాడు. భక్తుడికి ఎవరికి సంకల్పం ఉండదు, సంకల్పం ఉన్నాడు భక్తుడు కాదు. మన వాడి పని ఏదో వాడు హృదయపూర్వకంగా చేసుకెళ్తూ ఉంటాడు. జరిగేదో జరుగుతుంది, జరగడం లేదు జరగదు. ఇది ఎలా జరిగింది ఏంటి, అది అలా జరగలేదు ఏంటి, ఇలా అనుకున్నాడు ఎవడు భక్తుడు కాదు. నిజమైన భక్తుడికి అసలు సంకల్పం ఉండదు. భగవంతుడి సంకల్పమే తన సంకల్పం, భగవంతుడి ఇష్టమే తన ఇష్టం అని నిజమైన భక్తుడు. మనం భక్తులు అయితే ఆ లక్షణాలు మనకు ఉన్నాయి లేదో మనం చూసుకోవాలి. ఏ సంకల్పం అసలు నిజమైన భక్తుడికి సంకల్పం ఉండదు. అలా జరగవలసింది ఈశ్వర సంకల్పం అది అనుకుంటే దాంతో సమాధాన పడతాడు. లేని దాని గురించి దుఃఖపడ్డు, ఉన్నదాంతో సంతృప్తి పడతాడు, లేనిది రాలేదని దుఃఖపడ్డు. ఇంకా మన భక్తి ఎలా ఉందంటే, ఎక్కడ చూసినా మనం తిరుపతిలో మనం, రామేశ్వరంలో మనం, దేవాలయాలు చాలా ఉన్నాం. అరుణాచలంలోనే మనమే, కాశీలోనే మనమే, ఎక్కడికి వెళ్ళినా దేవాలయాలు అన్నీ భక్తులే కదా, ఎక్కువ భక్తులతోటే దేవాలయాలన్నీ నిన్ను ఉంటాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవాలయాలకి, దేవాలయాల్లోకి వెళ్ళినా భక్తుడికి వెళ్ళి నాస్తికులు ఎలాగ వెళ్తాడు. ఇది భక్తుడు కోరుకునేది ఏంటంటే, వాళ్ళు అసలు ఎలాగో ఉండిపోవాలి, ఇష్టం ఎలాగో ఉండిపోవాలి, అయిష్టం ఎలాగో ఉండిపోవాలి, కామక్రోధాలు ఎలాగ ఉండిపోవాలి, ఉన్నయ్య మటుకు పోకూడదు, ఈ ఉన్నయ్య ఎలాగ ఉండిపోవాలి, బయట ఏదో అడుగుతూ ఉంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. ఇది భక్తుడు చేసే పని. మనం దేవాలయంలోకి వెళ్ళి నాలో ఉన్న కామక్రోధాలు నుంచి నన్ను విడిపించని ప్రార్థించి భక్తులు ఎంతమంది ఉన్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, రెండు మానవుడి శత్రువులు రజోగుణం నుంచి ఉద్భవించి వస్తున్నారు. మనకి కామక్రోధాల వల్ల ప్రశాంతత లేదు, సహనం లేదు, ప్రేమ అంతకు ముందే లేదు. ప్రేమ లేని వాడికి జ్ఞానం కలగదు. నిజంగా నీ మీద నాకు ప్రేమ ఉందనుకోండి, నీ పొరపాట్లు నాకు కనపడవు. మీరు ఏదైనా పొరపాట్లున్నా మీ పొరపాట్లు నాకు కనపడవు, నా కళ్ళ కనపడవు. మీ మీద ప్రేమ నాకు లేదనుకోండి, మీ చిన్న పొరపాటు కూడా హిమాలయ పర్వతాలంత కొండ కింద కనిపిస్తుంది. నిజంగా నీ మీద నాకు ప్రేమ ఉంటే మీరు పొరపాట్లున్నా కనపడవు. ఆ ప్రేమ లేనప్పుడు చిన్న పొరపాటు కూడా పెద్ద పొరపాటు కింద కనిపిస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మనవ ప్రవాహానికి ఎవరైతే ఎదురిస్తున్నారో వాళ్ళే మనం మనలోకి వెళతారు. అందుకే మనం గ్రహించవలసింది ఏంటంటే, భగవంతుని మనం ప్రార్థించింది ఏంటంటే, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, ఆయన అనుభవం పొందటానికి ఏ బలహీనతలు కనుక మనకు అంటొస్తున్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఏ బలహీనతలు మనకు అంటొస్తున్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ బలహీనతల్ని విడిపించమని, ఆ బలహీనతల నుంచి నన్ను విడిపించమని దేవుడిని ప్రార్థించాలి. కానీ ఈ బలహీనతలతో బాధ చేసుకుని నాకు ఎక్స్ట్రా లోకంలో కనిపించి వస్తువులు, ఆ వస్తువు ఈ వస్తువు ఏమని అడుగుతుంటే ఆయన ఇస్తే ఇస్తాడు, కానీ జ్ఞానం సున్నా. అది భగవంతుని ఏది అడగలవు మాకే తెలియదు. మనం ఎవరో ఆత్మజ్ఞానం అడగదు. ఆత్మజ్ఞానం లేదు, మోక్షం లేదు, శాంతి లేదు. కొంతమంది చూడండి, చంటి పిల్లలు ముద్దు పెట్టుకుంటారు. మీ మనలో ఉన్నారనుకోండి చిన్నపిల్లల్ని, మామూలుగా పెంచుతారు కొంచెం ముద్దు పెట్టుకోవటం ఎందుకు అని, ఆ ఇష్టం లేదు ముద్దు పెట్టుకుంటారు. అలా భగవంతుడు చెప్పిన వాక్యాలు మీరు నిజంగా ప్రేమ ఉంటే ఆ వాక్యాలు మీరు ముద్దు పెట్టుకోవాలి. ఈ వాక్యాలేమో ఆ రోడ్డు మీద దుమ్మీద వదిలేసి మీ మనవాళ్ళు ముద్దు పెట్టుకోవడం. మీ మనవాళ్ళు ముద్దు పెట్టుకోవద్దని నేను చెప్పటం లేదు. మీ మనవాళ్ళ మీద నిజంగా మీకు ఎంత ప్రేమ ఉందో అంత దేవుడు చెప్పిన వాక్యం మీద, ఋషి వాక్యం మీద, భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి వాక్యం లేదా ఆప్యాయత, అయ్యో భగవంతుడు ఎలా చెప్పాడు కదని ఆ వాక్యాన్ని ఎప్పుడైనా మీ జీవితంలో ఒక్కరైనా ముందు పెట్టుకున్నారు. దాని మీద కనీసం గౌరవం ఉంది. ఆ సంగీతంలో తప్పటిప్పుడు మాట్లాడి తప్పటిప్పుడు మాట్లాడమాటే ఆయన ముద్దు పెట్టుకుంటారు. దేవుడు బాగా మాట్లాడినా స్పష్టంగా మాట్లాడినా ఇంకా వాక్యాన్ని ముద్దు పెట్టుకోరు. దేవుడు తప్పటిప్పుడు మాట్లాడు కదండి, ఎంత స్పష్టంగా చెప్తాడు చెప్పే మాట. అరచేతిలో ఉన్న వస్తువును మనం ఎంత స్పష్టంగా చూడొచ్చో అంత స్పష్టంగా చెప్తాడు. కానీ దేవుడు వాక్యం మనకు గౌరవం లేదు. అసలు దేవుడు ఆ వాక్యంలో అయి ఉన్నాడనే సంగతి కూడా మాకు తెలియట్లేదు. లోపల చైతన్యం ఉంటే అంతేగాని రాముని ఆరాధించే వాళ్ళందరూ రాముడు దేవుడని, కృష్ణుడు దేవుడు కదని, కృష్ణుని ఆరాధించే వాళ్ళందరూ రాముడు దేవుడు కదని ఇలా అనుకుంటే అంటే వాడికి ఏమీ తెలియదని అర్థం. అంటే వాడు అసలు జడప కూడా దాట్లేదని అర్థం. అంతేగాని ఎవరి సాంప్రదాయాన్ని నాడు బోధించుకోవడం కానీ అది మనిషిని ఎక్కడికి తీసుకెళ్లాలో బోధించే వాడికి తెలియాలి. మిమ్మల్ని అందరినీ రమణ మహర్షి భక్తుల కింద చేయాలని ఎక్కడికి రాలేదు. రమణ మహర్షి భక్తులు మీరు అందరూ అవుతారనుకోండి, మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టదనుకోండి, అశాంతి విడిచిపెట్టదనుకోండి, బాధ విడిచిపెట్టదనుకోండి, వేదన విడిచిపెట్టదనుకోండి, మాకు కలిసి వచ్చింది ఏంటి? మీరు అందరూ రమణ మహర్షి భక్తులు అవుతారనుకోండి, మీ మీద అశాంతి విడిచిపెట్టదనుకోండి, ఏంటి మాకు రాబడేంటి, మాకు కలిసి వచ్చింది ఏంటి? ఇందులో అయితే అసలు మానవుని ఎక్కడికి తీసుకెళ్ళాలి? నేను చెప్పే ఏ మాట అయినా మీరు అశాంతి నుంచి, దుఃఖం నుంచి, వేదన నుంచి, బంధం నుంచి విడుదల పొందటానికి సహాయం చేయాలండి. ఆ మాట లేకపోతే మాట అనవసరం. కొంతమంది ఎదట వాళ్ళు మనం పొగడాలనుకుంటూ ఉంటారు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా అందరూ మనల్ని మెచ్చుకోవాలి, అందరూ మనల్ని పొగడాలనుకుంటే చివరికి మీ చేతితో మీరు నరకానికి వెళ్ళటానికి మెట్లు కట్టుకుంటున్నారు. మనం స్వర్గలోకానికి వెళ్ళటానికి కలిసి ఇక్కడ మెట్లు కట్టుకుంటాను, సామాన్ కోట్లు కూర్చుని నరకానికి వెళ్ళటానికి మెట్లు కట్టుకుంటున్నాం. ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి, కొంచెం సంతోషం వచ్చి అది బలహీనత. అది ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే బ్రహ్మనే. ఆ బ్రహ్మను నువ్వు జీవుడు అనుకుంటున్నావు, అంతే నీ పొగడతలు చూసి నువ్వు ఏదో కొంత పొంగుతున్నావు, అంటే నీ దేవలక్షణాలు పెరుగుతున్నాయి. నువ్వు నేనే ఒకటే అయినప్పుడు ఇంకా పొగడతేంటి? మా అందరం ఒకటైనప్పుడు ఇంకా పొగడతలేంటి? వేరు బాగున్నప్పుడు పొగడతల కోసం చూస్తూ ఉంటారు. ఈ పొగడతల కోసం చూసే వాళ్ళందరికీ ఈ చివరికి చనిపోయిన వెంటనే నిరుగు నరకం. మనం అదే నా మా పొగడతలకు అలవాటు పడిపోయిందాం, ఈ సన్మానాలకు అలవాటు పడిపోయాం. ఈ పొగడతల నుంచి నన్ను విడుదల చేయి, ఈ పొగడతలకు ఎవరైనా పొగిడితే నాకు వికారం రాకుండా విడుదల చేయమని ఒకరి దేవుని ప్రార్థించడం. ఇంకా రానిమంటాడు పొగడతలు. అంటే ఇక దేవుడు ఎక్కడ ఉన్నాడనుకోవటం మనకి ఈ మాయలో పడతాం. ఇక్కడే ఉన్నాడు, మన పరంపరను చూస్తాడు, మన ఆలోచన చూస్తాడు, మన మాట వింటున్నాడు, మనం చేసే పని చూస్తున్నాడు. ఆ పని ఏ ఉద్దేశంతో చేస్తున్నామో, మన కర్మ చేసినప్పుడు ఆ కర్మ ఏ ఉద్దేశంతో చేస్తున్నామో చూస్తున్నాడు. అటువంటిప్పుడు ఇంత వైరుధ్యం లోకంలో ఉంది, జ్ఞాని అందరినీ ఎలా సమానంగా చూడగలడమయ్యా? మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు లోకంలో, రకరకాల వికారాలు గల వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రూరంగా ఉంటారు, కొంతమంది ప్రేమగా ఉంటారు. వీళ్ళిద్దరినీ ఒకేలా జ్ఞానం ఎలా చూడగలిగండి? లోకంలో దయా స్వభావం గల వాళ్ళు ఉన్నారు, రామకృష్ణుడు ఏం చెబుతారంటే దయ చూపించడానికి నిలబడాలి, ఎవరికి ఏదైనా ఉపకారం చేస్తే సేవ చేస్తున్నానుకో, దయ చూపడానికి నిలబడి ఎవరు దేవుడు అవరా అన్నాడు. రామకృష్ణుడు అన్నాడు, నీ ఎవరికైనా ఉపకారం చేసేవాళ్ళకు వాళ్ళకి సేవ చేస్తున్నానుకో, దయ ఒక దేవుడు చూపించగలడు, నువ్వు దయ చూపించడానికి నీకు దేవుడు వాళ్ళు, నువ్వు జీవలక్షణాలు లోపల పెట్టుకుని నువ్వు దేవుడు ఎలా అవుతావు? ఎవరికైనా నువ్వు మంచి చేస్తే వాళ్ళు సేవ చేస్తున్నానుకో, వారి బట్టలు దయ చూపించాను, వారి బట్టలు దయ చూపించాను, ఏదో తొందర మాటలు మాట్లాడుకో, ఉన్న జ్ఞానం కాస్త సంపాదించుకున్న జ్ఞానం ఊడిపోతున్నాయి. లోకంలో ఎంతో భిన్నత్వం ఉంది, జ్ఞానం అందరినీ మరి సమానంగా ఎలా చూస్తారు అని ఇక్కడ ప్రశ్న. భగవాన్ ఏమంటున్నారంటే జ్ఞాని చాలా నిర్దిష్టంగా ఉంటాడు, ఇలా ఏమీ వ్యాకుల పాటు ఉండదు, తొందరపాటు ఏమీ ఉండదు, చాలా నిర్దిష్టంగా ఉంటారు, స్పష్టంగా ఉంటారు, అస్పష్టంగా ఏమన్నారు. మేము ఎలా అనుకున్నామంటే ఈ రోజు ఎలా అనుకున్నామంటే కాబోసేమండి ఇలాగే ఉండవు, స్పష్టంగా ఉంటుంది. జ్ఞాని యొక్క ఆలోచన, జ్ఞాని యొక్క మాట, జ్ఞాని యొక్క జీవిత విధానం స్పష్టంగా ఉంటుంది కానీ అస్పష్టంగా ఉండదు. అందరిలోనే నిత్యావసరాలు ఉన్నప్పటికీ అవన్నీ పై పై గుణాలని వారికి తెలుసు. ఈ గుణాలు ఎక్కడున్నాయి? మన శరీరంలో ఎముకలు, మాంసము, రక్తవరం ఉన్నాయి, మనస్సు అనే గుణాలు ఉన్నాయి. ఆ మనస్సు బాధ్యత అందరం ఒకటే. ఈ శరీరం చూస్తున్నప్పుడు స్త్రీ భాగం, పురుష భాగం. ఈ మనస్సును చూస్తే గుణాలు, శరీరం చూసినప్పుడు స్త్రీ భాగం, పురుష భాగం. ఈ శరీరం వివర్తనం చేస్తే, మనస్సును వివర్తనం చేస్తే అంత బ్రహ్మమే అది చూస్తాడు పోయాడు. జ్ఞానికి ఎవడో అజ్ఞానం లేడు, అంతా జ్ఞానమే, అంతా ఆనందమే, అంతా శాంతి, అంతా కాంతి. ఇంట్లో ఎవరైనా పొరపాటు చేస్తే మీరు ఎవరు చేయరు, పక్కింటి వాళ్ళు పొరపాటు చేస్తే ఎవరు చేస్తారు. అంటే మీ ఇంట్లో మీరు మీ పని పేరు పక్కింటి వాళ్ళకి మీకు దీనికి దేవుడు చూస్తాడు కదా, మీకు మోక్షణ వేస్తాడు. అలాగే దేవుడు అంటే అమాయకరా, అది మనకంటే దేవుడు తక్కువ అసమర్థుడా. ఈ జగత్తులు ఏమి ఇస్తున్నారు కదా, నీళ్ళంతా నేనంటే మొత్తం సార్ పంచభూతాలు సృష్టి మీరు ఇస్తున్నారు కదా ఆయన. ఏమంటారంటే భగవాన్ ఏమంటారంటే, అన్ని రూపాలు, అన్ని ధ్వనులు, అన్ని రుచులు, ఎన్ని భేదాలు, ఎన్ని భేదాలు, ఎన్ని పైపోయినవా, లోప అంతా ఒకటే బ్రహ్మమే. లోప వాడికి బ్రహ్మమనే చూస్తూ ఉంటాడు, వాడు బ్రహ్మమనే చూస్తూ ఉంటాడు, తను తానే చూసుకుంటూ ఉంటాడు, తను తానే చూసుకుంటూ ఉంటాడు. అంటే వాడికి వ్యత్యాసం ఏమిటి? అయినా వ్యత్యాసం మీరు ఏదైనా లోపం లేకుండా, లోపం మీరు కాదు, మీరు బ్రహ్మమే. కానీ గురువు ఏం చేస్తాడు? గురువు ఏం చేస్తాడంటే మీరు ఆ లోపం ఉందని చెప్పరు, ఆ లోపం ఉందని మీకు చెప్పకుండా లోపం నుంచి మీరు విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురు. భగవంతుడు అంటే భగవంతుని ప్రేమించగా ప్రేమించగా, భగవంతుడు చెప్పినట్టుగా మనం జీవిస్తూ ఉంటే, భగవంతుడు ఎలా చేయమని పని ఎలా చేయమని చెప్పాడు అలా పని చేస్తూ ఉంటాడు. ఆ భగవంతుడే గురు రూపం వచ్చి మన అజ్ఞానాన్ని పోగొడతాడు వాడట్లేదు. గిరిరూపము గురు రూపము బాగా పాడతా ఉంటారా మీ పాట? గిరిరూపము గురు రూపము అంటే గురువు ఎవరు కాదు, ఆ గిరియే రమణ గురువుగా వచ్చిందని. గిరిరూపము గురు రూపము ఆ గిరియే గురువుగా వచ్చింది. ఎందుకు? మనందరిలోనే మనం ఉంది, మనందరిలోనే ఉంది, మనం ఉంది. లోపల అవిద్య, లోపల అజ్ఞానాన్ని మూలమూలము అంటారు వేదాంత పరిభాష. గిరిరూపము గురు రూపము రూపం ఏదో ఒకటి, రూపం అరుణాచలిస్తాడన్నారు, గిరిరూపమే ఉన్నారు. భగవాన్ ఎలా ఉన్నారు? గురు రూపంలో ఉన్నారు. వారి గురు రూపం, వీడి గురు రూపం. ఆ గురు రూపంలో ఎందుకు వచ్చాడు? నీ మూలంలోని మనం తొలగించటం. కొంతమందికి మంచి గుణాలు ఉంటాయి, కొంతమందికి చెడ్డ గుణాలు ఉంటాయి. ఈ మంచి గుణాల లోపల ఉన్న వారికి అజ్ఞానం ఉంటుంది, చెడ్డ గుణాల లోపల ఉన్న వారికి అజ్ఞానం ఉంటుంది. మీకు అర్థమవుతుంది? మంచి గుణాల ఉన్న వాళ్ళ లోపల మనం ఉంటుంది, చెడ్డ గుణాల లోపల ఉన్న వాళ్ళు మనం ఉంటుంది. మనం అంటే ఏం చేసే అజ్ఞానం అంటే మూడు సరఫ్ వేరకు ఉంటుంది, వేరకు ఉంటుంది. చెడ్డ గుణాలు ఉన్నారు చెడ్డ పని చేయొచ్చు, మంచి గుణాలు ఉన్నారు మంచి పని చేయొచ్చు. కానీ లోపల నేను, ఈ దేహము నేను, దేహమే ఆత్మ, దేహమే నిజం, దేహమే సర్వస్వం. దేహం చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు. ఈ దేహమే ఆత్మ, దేహమే నిజం, అది దేహం మాత్రమే నేను అనుకునే బుద్ధి మంచి గుణాలు ఉన్న వాళ్ళు ఉంటుంది, చెడ్డ గుణాలు ఉంటుంది. ఈ గురు ఎందుకు వస్తాడటండి? ఈ గురువు ఎందుకు వస్తాడటండి? ఆ దేహ బుద్ధిని చూసాం, దేహాత్మ బుద్ధిని చూసి దేహమే ఆత్మ అనుకుంటున్నావు కదా, ఇది వేరే వేరే నీకు తెలియటం లేదు కదా. నువ్వు నిజం కాదా నిజం అనుకుంటున్నావు, చైతన్యం కాదా నీ చైతన్యం అనుకుంటున్నావు, ఆత్మ కాదా నీ ఆత్మ అనుకుంటున్నావు. ఎక్కడైతే శాంతి లేదో అక్కడ వెతుకుతున్నావు, ఉన్న చోట మానేశాడు అతనటం. మీరు ఆ మూలం మనం అది ప్రభుత్వానికి వస్తారా అయ్యా? ఆ గురిగా ఉన్న దేవుడే గురు రూపంలో వస్తాడు. ఒక మాట, ఆ మాట నేను ఆశ్చర్యచకితం చేసింది. నాకు అజ్ఞానం ఉంటే ఇతరులకు బోధించడం నా దగ్గర ఏం లేదు. నాకు జ్ఞానం లేదనుకోండి, అజ్ఞానం ఉన్నానప్పుడు నేను అజ్ఞానంలోనే ఇతరులకి ఏం బోధిస్తాను? మీరు జ్ఞానం నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు మరి నేను నిజంగా జ్ఞానంలో ఉన్నానుకోండి, నాకు బోధించడానికి ఇతరులు లేరు, అందరి జ్ఞానంగానే కనిపిస్తారు. నేను అనిచ్చితో బాధపడుతున్నానుకోండి, అజ్ఞానంతో బాధపడుతున్నానుకో, మీకు నేను జ్ఞానం ఏం బోధిస్తాను? నేను అడుగు నెత్తితో బాధపడతాను, ఇంకో వచ్చిన అడుగు నెత్తులు పోగొట్టాయంటే ఆర్థిక సాయం చేస్తాను.
ఎవరో బాధపడతాంటే అజ్ఞానం తాలూకు దుఃఖం వచ్చిన సమస్యను ముంచేస్తాను కదా, మీకు అజ్ఞానం ఏ ఇవ్వబడతాను. అంటే మీరు జ్ఞానంలో ఉండాలనుకుంటే నాకు ఎవరో అజ్ఞానం లేదు, అంత జ్ఞానమే, అంత ఆనందమే, అంత శాంతి, అందరూ జ్ఞాని కనుక కనిపిస్తారు. ఆనందం ఎక్కడుంది, శాంతి ఎక్కడుంది, బ్రహ్మమే ఉంది. మీకు బ్రహ్మభావం ఉందా? లేదు. జీవభావం ఉంది, ఎక్కడ కొన్ని సుఖాన్ని లేవు. అంటే నువ్వు బ్రహ్మమే, కానీ బ్రహ్మమే నువ్వు ఏమనుకుంటున్నావు, జీవుడు అనుకున్నావు, బ్రహ్మలో జీవుడు చూస్తావు, కానీ ఆ బ్రహ్మలో నీకు బ్రహ్మలో ఎత్తం వరకు బ్రహ్మలో జీవుడే కనిపిస్తాడు. తర్వాత ఇంకొన్ని భయం ఒకటి, ఈ భయం వల్ల కూడా మనిషికి చాలా దుఃఖం వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీరేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీరే, ఎంతమందికి భయమే తెలిసి మనం భయపడి మనం జీవిస్తాం. అక్కడ అనుకున్నారు అనుకోలేదు, అనుకునేది ఆత్మని అనుకోదు, బ్రహ్మనే అనుకోదు, ఒక అనుకుంటే అహంకారం అనుకుంటుంది. ఎంతమంది అహంకారాలు మీరు చూస్తారు? అనారోగ్యము శరీరానికి, ఆరోగ్యము శరీరానికి, మంచి మనసుకి, చెడు మనసుకి. అయితే ఆరోగ్యంగా ఉన్న శరీరం బ్రహ్మార్థం పొందడానికి సహకరిస్తుంది, అలాగే మంచితోటి నిండిన మనస్సు దేనికి సహకరిస్తుంది? మంచి మనసు బ్రహ్మను తెలుసుకోవడానికి సహకరిస్తుంది. ఆరోగ్యంతో కూడిన శరీరము, మంచితనంతో కూడిన మనస్సు బ్రాహ్మ స్థితిని పొందడానికి, మోక్షం పొందడానికి, స్వర్గరాజ్యం పొందడానికి నీకు సహకరిస్తుంది. ఆ మోక్షం పొందవనుకోవు, మోక్ష స్థితిని పొందవనుకో, పొందాలి వరకు ఎన్ని ఈ జన్మలో ఉన్న కష్టం కానీ పోయింది కదా, ఇంకోటి ఇంకొక మోక్ష, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఆ మోక్ష సుఖం, ఆ మోక్ష శాంతి, ఆ మోక్ష ఆనందం, ఆ మోక్ష వైభవం మీరు చేతికి అందే వరకు ఏదో రకమైన శాంతి ప్రతి జన్మలో కూడా నిన్ను వెంటాడుతుంది. ఇది సూత్రం. నేను ఎవరు రక్షించలేదు, ఈ సమయం కూడా వచ్చాను నర్సాపురానికి. మన శరీరం వచ్చిందే, నా ఆత్మ వచ్చింది, మరి పైన ఆకాశం వచ్చింది, ఏ శరీరమే వచ్చింది, ఆత్మ వచ్చుతుంది. కానీ శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి సోమాన కూడా వచ్చేసాను అనుకుంటున్నాను. దీన్ని డ్రీమ్ వాండరింగ్స్, డ్రీమ్ వాండరింగ్స్ అన్నారు భగవాన్. స్వప్నంలో వెళ్తామటం వస్తూ ఉంటాం, అటువంటి ప్రయాణాలని డ్రీమ్ వాండరింగ్స్ అనేవి ఈ శరీరం చోట్ల చేసే పనులు. మనకి స్వప్నంలో సినిమా కడతాం, మనం వెనక వచ్చాక ఆ శరీరం ఏమైంది, సినిమా చూసిన శరీరం ఏమైందన్నా వెతకం, ఏం చేద్దాం? అది అసత్యమైన అర్థమైంది. మనకి లోపల జ్ఞానం కలిగిన కలిగాక సత్యం, మనకి సత్యబుద్ధి కలిగాక ఈ దేహాలు కూడా అంత్యమయ్యా, నీ చావు కూడా అంత్యమయ్యా, నీ పుట్టుకు కూడా అంత్యమయ్యా, నీ పుణ్యపాపాలు కూడా అంత్యమయ్యా. ఇప్పుడు నీకు సత్యబుద్ధి, నీకు నిద్రాబుద్ధి ఉంది కాబట్టి అని నిజం అనుకుంటున్నావు. సత్యబుద్ధి కలిగాక అన్ని వాండరింగ్స్ నీకు తెలుస్తాయి, ఈ స్థానం తాను పుట్టడాలు. మనం ఎప్పుడు అవసరాలకు మాట్లాడతాం, అంటే నువ్వు మాట్లాడితే పని కాదు మనకు, ఏదైనా పని ఉంటే నడిచేస్తాం రైల్వే స్టేషన్కి, అంటే నేను నడవటమే పని కాదు, అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాం. అదే ఇప్పుడు అధిగమ్యం కాదు, ఇక్కడ లోపం ఉంటుంది. స్వామి లేని వస్తువు, పుట్టుకు లేని వస్తువు, ఆనందమయం, శాంతిమయం, జ్ఞానమయం ఆ వస్తువు అనుభవానికి వైద్యం చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నం, అది అనుభవాన్ని తెచ్చుకోవడానికి అదే మన గమ్యం, అదే మన డెస్టినేషన్, అదే మన గోల్. కానీ నువ్వు డెస్టినేషన్ ఎంతో దూరాన్ని అనుకుంటున్నావు, ఇక్కడే ఉంది, నా శరీరం కంటే, ఇంద్రియాల కంటే దగ్గర, నేను నీ పరంత కంటే కూడా దగ్గరగా ఉందని నీకు అనుభవంలోకి వస్తే నీకు అర్థమైతే తొందరగా టైరావు. వంద సంవత్సరాలు కూడా ఇద్దరు ఉందంటారు అనుకున్నా, రాజమండ్రి వచ్చి 200 ఉందంటారు అనుకున్నప్పుడు, అలా మైల్లో ఉందంటారు అనుకున్న, మైల్లో ఉందని మాయ అనుకుంటాం, 200 ఉందంటారు అనుకుంటే అబ్బో ఇంకా సంవత్సరం ప్రయాణం చేయడం 5 కనాలలో అనుకుంటాం. డెస్టినేషన్ వస్తువు మనం దూరం ఉంది అనుకున్నప్పుడు తొందరగా తయారైపోతాం. హృదయం ఉంది, ఎక్కడ ఉంది, సమీపంలో ఉంది, మన శవం కంటే దగ్గరలో ఉంది. అది లేకుండా శవం రాదు మనకు. అది జ్ఞాని చూస్తాడు అయ్యా, జ్ఞాని గుణాలు చూసినా ఆ గుణం కాలంలో చూస్తూ ఉంటాం. ఇది మీరు గమనించాల్సింది. అంటే అయితే మంచి ఇంటికి పోయిన సోకరిటీస్ అంటాడు, మంచితనే జ్ఞానంతో సమానం అయ్యా, మంచితనం కూడా ఒక గుణమే, అయితే జ్ఞానాన్ని సముపార్థన చేసి పెడుతుంది నీకు. అంటే జ్ఞానికి లోపల అందరిలోని గుణాలు చూసినా గుణం వాడు కాదని వాడు తెలుస్తూ ఉంటుంది, కానీ తన హృదయంలోనే సత్యాన్ని అందరి హృదయంలోనే చూస్తూ ఉంటాడు, తన్నే అందరిలోనే చూస్తూ ఉంటాడు, అందరినీ తనలో చూస్తుంటాడు. ఆయన చెప్పే చమత్కారం చూడండి, భగవంతుడు చెప్తాడు, ఆయన చెప్పే చమత్కారం చూడండి, అందరిలోని తను ఎవరైతే చూసుకుంటున్నాడో, తనలో అందరినీ ఎవరైతే చూసుకుంటున్నాడో వారికి మీరు కనపడకుండా ఎలా ఉండగలను, పారిపోదామని ఎక్కడికి పారిపోతానన్నాడు.
అందం చూడండి, ఎంత స్వీట్గా ఉందో చూడండి. అవరామృతం అంటే భగవంతుని నోట్లోంచి వచ్చే మాట కూడా లౌకికమైంది కదా, అలౌకికమైంది అది కూడా అమృతం తులసం. ఆ భగవంతుడు చెప్పే నోట్లోంచి మాటలు వేడతాయి కదా, ఒక మాటలను కోసం నువ్వు పిచ్చవాడు అది అదరామృతం అది కూడా అమృతమే అన్నాడు. ఒక పిచ్చవాడాలి మాట్లాడుకుంటున్నాను భగవంతుడు చెప్పేది అది అమృతే, మామూలు అమృతం కాదు ఇది అలౌకికమైనది. ఈ అమృతం లౌకికమైంది కాదు, ఏంటి అలౌకికమైనది. ఈ అమృతం అంటే నీకు మోక్షాన్ని అంటే బ్రాహ్మీ స్థితిని కాదు బ్రహ్మజ్ఞానం కలిగజేసే అమృతం ఇది. ఈ శరీరం చిలకారం నిలబెట్టే అమృతం కాదు, ఇది అలౌకికమైనది అభౌతికమైనది. న్యాయం ఏం చేస్తాడంటే బియ్యపు గిన్నె చూసేటప్పుడు పుల్లితో పాటు పుల్లిలో చూసి ఉడుకోవడం, పుల్లి లోపల ఆ గిన్నెను చూస్తూ ఉంటాడు. అలాగే రూప రూప ఈ రూపనామాలకి ఆధారంగా వస్తే ఆ బ్రహ్మను చూస్తూ ఉంటాడు జ్ఞాని. ఇదేదో తొడుగు ఉందంటే ఈ తొడుగు నిజం కాదు. మనం ఒడ్లు కొనుక్కుంటాం, ఒడ్లు కొనుక్కోవడం కేవలం పొట్టు కోసం కొనుక్కోం, గిన్నెల కోసం కొనుక్కుంటాం. ఆ గిన్నెలు కొనుక్కున్నప్పుడు ఈ పొట్టు కూడా వస్తుంది, అంతేగాని పొట్టు కోసం ఒడ్లు కొనుక్కోం. అని జ్ఞాని రూపాలను చూస్తున్నా నామాలను చూస్తున్నా వాడికి వికారం కలదు. ఇంకా ఆ రూపం వాడు కాదు, ఆ వికారం వాడు కాదు, ఆ నామ ఆ నామం వాడు కాదని వాడికి తెలుస్తుంది. రూపాలు నామాలు మనం కల్పించుకునేవే. మీరు మంచివాడితో స్నేహం చేస్తే మంచి గుణాలు వస్తాయి, చెడ్డవాడితో స్నేహం చేస్తే చెడ్డ గుణాలు వస్తాయి. ఇవన్నీ మనసును బట్టి మార్పు వస్తాయి, పరిసరాలను బట్టి కూడా గుణాలు మారుతూ ఉంటాయి. మనం ఏది తింటే అదే తేనికి వస్తుంది, ఎవరితో స్నేహం చేస్తే ఆ ఆలోచన ఆ మాటలు అవి వస్తూ ఉంటాయి. అంచేత వీడు మంచివాడు వీడు చెడ్డవాడని జ్ఞానికి తెలిస్తే తెలుస్తుంది. అది కదా వాడికి వాటన్నిటిలోని ఏమంటే ఈ మంచికి ఆధారంగా చెడుకి ఆధారంగా అంతటికి సృష్టికి ఆధారంగా పంచభూతాలకు ఆధారంగా ఉన్న వస్తువుని ఆ సత్యాన్ని చూస్తూ ఉంటాడు. ఏంచేత వాడు సత్యం అయ్యి ఉన్నాడు, వాడు ఏదయ్యి ఉన్నాడో అదే వాడికి కనిపిస్తూ ఉంటుంది. మనకు రూపబుద్ధి ఉంది కాబట్టి ఎవరి వాళ్ళలో కూడా రూపబుద్ధినే చూస్తాము. పూర్వం కవిటిలో రాజుగారు ఉన్నవారు, ఆయనకు ఉపద్రమైన కోపం రాజుగారు. ఇంకొక నిమిషానికి ఆయన ప్రాణం పోతున్నాడుగా, ఏమంటో మిమ్మల్ని కవిటిలో పలాని కూడా తిడుతున్నాడంటే చచ్చిపోతాడు చచ్చిపోతాడు అనుకున్నాడు, లేచి కూర్చున్నాడు. ఎవడరాడు తిట్టుకోడాడు పేరు చెప్పమని తను ఇప్పుడు విషయం చచ్చిపోయాడు. ఆయన ఎలా అయినా చనిపోయాడు సిద్ధంగా ఉన్నాడు, ఎలా అయినా మృతి అయినా మనస్తత్వం గ్రహించడానికి కవిటిలో పలాని వాడు నిజం ఇది ఇది కథ కాదు. ఇది కవిటిలో ఆయన మన కవిటిలో పలాని వాడు తిడుతున్నాడు, ఎవడరాని తిట్టుకోడని అసలు ఉసూరు అంటే మనసున్నాయి పడుకున్నాడు లేచిపోయాడండి. మందులు అది లేదు, కోపం అడిగేసేసింది ఆ శరీరం. ఇంజక్షన్లు ట్యాబ్లెట్స్తో శరీరం లేవలేదు, కోపం పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు, ఎవడరాని నా చిట్టి కూడా. తర్వాత ఇంకో విషయానికి ప్రాణం పోయిందని అంటే అందుకే భగవంతుడు ఏమని చెప్పాడంటే, నువ్వు చచ్చిన తర్వాత కాదరా నీ శరీరం శ్మశానానికి వెళ్ళిన తర్వాత కాదు, ఈ శరీరం సామర్లకోటలో తిరుగుతున్నప్పుడు నీ శవం సామర్లకోట తిరుగుతున్న సామర్లకోటలో తిరుగుతున్నప్పుడు చచ్చగా ఏదో అవుతావు. చచ్చిన తర్వాత గొడవ వదిలే, ఈ శరీరం సామర్లకోటలో తిరుగుతున్నప్పుడే కామక్రోధుల యొక్క వేగం తగ్గించుకో, అప్పుడు కాదు నీకు అమృత అనుభవం కలగదు. సత్యాలు ఏం చేస్తావు, దేహం ఉండగా నువ్వు ఏం సాధించలేని, ఇప్పుడు దేహం లేని ఇప్పుడు ఏం సాధిస్తావు. కొంతమందికి అసలు ఒకటి ఎక్కువ ఉంటుంది. మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు ఏ పెరుమాళ్ళు లేకపోతే శివ లేకపోతే విష్ణువ రామ కృష్ణ ఏదోటి నాకు అసూయ ఎక్కువగా ఉంటున్నా, అది చెడ్డగుణం నాకు అసూయ ఉండటం వల్ల నాకు భగవంతుడు నాకు తెలియబట్టడం లేదు, అసూయ వల్ల నాకు ఆత్మార్థం కలగట్టడం లేదు, ఈ అసూయ నా అసూయ నాకు తెలుస్తుంది ఎందుకంటే నన్ను విడిపించు అని అడగడు. వీడు అసూయను అక్కడ లోపల పెట్టుకుని ఇంకోటి ఏదో కావాలంటాడు, ఆ స్కూటర్ ఏదో కావాలంటాడు. ఇదే మాయ అంటేనే అందరం గుళ్ళో చెబుతున్నాం, ఇదే మనం చేసే ప్రార్థన. లోపల గుణాలు విడిచిపెట్టి ఇది ఇందులోంచి విడిపించని అడగం, ఎలా అలాగే ఉండాలి. అదనంగా లోకంలో కనిపించే వస్తువులు కావాలి. అది గౌతమ బుద్ధుడు అడుగుతాడు, నీ శరీరమే నీది కాదన్నప్పుడు ఏది నువ్వు అవుతావు. ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే ఎంతో కొంత కష్టపడాలి కదా. సంపద అంటే కష్టం లేకుండా సంపద రాదు, మామూలు భౌతికమైన సంపద కూడా. మరి ఏమి శ్రమ పడకుండా మనకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది చెప్పండి. పైన ఆత్మజ్ఞానం సంపాదిస్తే మనం సుఖపడతాం, పునర్జన్మలు రావు మనకు. కేవలం సంపాదనకి పరిమితం అవుతాం అనుకోండి, ఈ సంపాదించి ఇంట్లో వాళ్ళందరి చేత తిట్లు తింటాం. కొంతమంది కష్టపడి సంపాదిస్తే ఎవరు సంతోషించడానికి ఇంట్లో వాళ్ళందరూ తిడతా ఉంటారు. అంటే మీ రోజు నేను చెప్పేది మీరు 10 పైసలు సంపాదించడానికి ఎంతోకొంత కష్టపడాలి కదా, ఇంకా జ్ఞానం సంపాదించడానికి ఎంత కష్టపడాలి. అయితే అందరి పట్ల సమానంగానే ఉంటాడండి, అందరి పట్ల ఉన్నది ఒకటే, అందరి పట్ల ఒకటే వస్తువు చూస్తాడు కాబట్టి అందరి పట్ల సమానంగానే ఉంటాడు. అయ్యా చివరికి రామాయణని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టు ఇది ఆకలి ఏమడుగుతున్నా అందరి పట్ల జ్ఞాని సమానంగా ఉంటాం కదా, సమానంగా సమానమైన వస్తువుని చూస్తున్నాడు, సమానంగా ఉంటాడు. ఏంటి సమానమైన వస్తువు చూస్తున్నాడు కాబట్టి సమానంగా ఉంటాడు. అది భేదభేదంగా చూస్తూ అది భేదభేదంగా ఉంటాడు జ్ఞాని కూడాను. ఆ అందరిలోనే ఒకే వస్తువుని చూస్తున్నాడు కాబట్టి సమానంగా ఉండగలుగుతున్నాడు. ఒకే వస్తువుని చూడ్డనుకున్నవాడు వాళ్ళు సమానంగా ఉండలేడు, ఎవడు జ్ఞాని కూడా సమానంగా ఉండలేడు. అది గురు శబ్దానికి అర్థం ఏంటంటే అజ్ఞానమైన చీకటిని, అజ్ఞానమైన అవిద్యని చీకటిని పోగొట్టేవాడు గురువు. అజ్ఞానం ఏమంటారు అమ్మా, ఏమంటారమ్మా బాలగారు, మూల మలం ఏమంటారు? మనం రోజు విడిచిపెట్టే మలం కాదు, జన్మలను తీసుకొచ్చే మలం. మన శరీరం ఏదో రోజు చనిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది కదా, అలా కొత్త శరీరం వచ్చేదాన్ని మూల మలం అంటారు. మలం అంటే మనం రోజు విడిచిపెడుతున్న అది కాదు మలం. ఈ మూల మలం అంటే నీ పునర్జన్మ, ఏ అజ్ఞానం వల్ల నీకు పునర్జన్మ వస్తుందో, ఏ అజ్ఞానం వల్ల నువ్వు ఎవరో నీకు తెలియబట్టలేదు, దాన్ని మూలమలం అంటారు. దాన్ని ఏమంటారు? మూలమలం అంటారు. ఆ మూలమలం పోయిన వాడికి అందరి పట్ల దయే కలిగి ఉంటాడు. అందరి పట్ల దయే కలిగి ఆ మూలమలం ఎవరికైతే పోయిందో అందరి పట్ల వాడు దయ కలిగి ఉంటాడు. భగవంతుడు జ్ఞానికి శరీరం పోయినప్పుడు ఎలా ఉంటాడు? నెత్తి మీద బరువు దింపినట్టు ఉంటాడు జ్ఞాని. జ్ఞానికి శరీరం పోతాను చూడు ఎలా ఉంటాడటండి, నెత్తి మీద బరువు దింపేసిన తర్వాత ఎంత సుఖంగా ఉంటాడు. జ్ఞానికి దేహం పోయిన తర్వాత అలా ఉంటాడట్టినాడు. తర్వాత ఎలా ఉంటాడట్టు, జ్ఞాని అన్నం తినేసాడు అనుకోండి, అక్కడ పూర్తిగా అన్నం తింటాను అయిపోయింది అనుకోండి, అది ఇస్త్ర తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? బయట పడేస్తాడు. అది ఇస్త్రేమైందో అది ఇస్త్రేమైందో దాన్ని ఎవరైనా చూస్తున్నారు లేదని ఎవరైనా అనుకుంటాడండి? జ్ఞాని దేహాన్ని విడిచిపెట్టాక అలాగ అనుకుంటాడు. మనం తినేసాక విస్తర బయటపడేస్తాం, ఆ విస్తరం ఏం తెలియదు, వాళ్ళు ఎవరైనా చింపేస్తున్నారేమో దాన్ని ఎవరైనా చూస్తున్నారా లేదా అనుకుంటాం మనం. ఆ విస్తర గ్యాస్ ఏమన్నది, ఈ దేహం విడిచిపెట్టేశాక దేహం పట్ల జ్ఞానం ఎలా ఉంటాడు? కొంతమంది ఎలా ఉంటారటండి, ఊసేసిన ఊము బయటకు వెళ్ళిపోయింది అనుకున్నాం మనం, ఆ ఊని పట్టించుకుంటాం, ఈ దేహాన్ని కూడా అలా పట్టించుకోరట్ని గురువు తెలియశాక. మనం ఎప్పుడో ఉమ్మేస్తాం రోడ్డు పక్కనే, ఆ ఉమ్మి ఏమైందో లేదు, ఉమ్ము సరిగ్గా ఉండలేదు, ఉమ్ము బాగుందలేదు అని ఆలోచిస్తాం ఉమ్ము గురించి. ఇప్పుడు మనలోంచి వచ్చింది కదా ఉమ్ము, కానీ దాని గురించి ఆలోచిస్తాం ఆలోచించాం. కొంతమంది దేహాన్ని అలా ఊరు వదిలినట్టు వదిలేస్తారు. ఎవడో అంత అంత తిరిగి ఎవడో వదిలిస్తాడు, నిర్వాణ స్థితిని పొందినవాడు. ఇప్పుడు జ్ఞానిని మీరు గౌరవిస్తారనుకోండి, ఉదాహరణకు జ్ఞానికి వచ్చే లాభం లేదు కానీ వాడు పుణ్యంలో మీరు వాటా వస్తుంది, మీకు లాభం కానీ జ్ఞానికి లాభం ఏం లేదు. వాడికి పుణ్యం ఏంటి, పాపం ఏంటి జ్ఞానికి? అది సంతోషానికి భాష్యమైన వస్తువు మీద కానీ, భాష్యమైనటువంటి యాక్షన్ భాష్యమైనటువంటి ప్రక్రియ మీద కానీ, భాష్యమైన వస్తువుల మీద కానీ, అది ఈ స్నేహాల మీద కానీ, విరోధాల మీద కానీ, అంటే బయట ఉన్న మనుషుల మీద కానీ, బయట ఉన్న వస్తువుల మీద కానీ, బయట ఉన్న సంఘటనల మీద కానీ వాడు సంతోషం ఆధారపడి ఉండదు. మీరు గౌరవించిన ఒకటి గౌరవించకపోయినా ఒకటి, మీరు దండలు వేసిన ఒకటి దండలు వేయకపోయినా ఒకటి, మీరు సన్మానాలు చేసిన ఒకటి చేయకపోయినా ఒకటి, దీని మీద వారు సంతోషం ఆధారపడి ఉండదు. అయ్యా మీ మీద వారు సంతోషం ఆధారపడి ఉంటే మీరు వాడికి విలువలు పెడితే సంతోషం ఉంచకపోతుంది. వాడు సంతోషం లోపల నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? వాడు బ్రహ్మమై ఉన్నాడు, వాడు ఇతరుల మీద ఆధారపడి ఉండడం అమ్మక్కర్లేదు, వాడు ఆనందానికి ఆ రైలు పొడవ కోసం చూడక్కర్లేదు. వాడు ఏమక్కర్లేదు, మీ శాంతి చదిగిపోవాలంటే కొంతమంది మీతో స్నేహంగా మాట్లాడుతున్నారనుకో, రోజు వాళ్ళతో మీకు విరోధం వచ్చిందనుకోండి, వాళ్ళతో మీరు మీతో వాళ్ళు మాట్లాడటం మానేశారనుకోండి, మీ శాంతి అంటే చదివిపో. అంటే మీ శాంతి ఎవరి మీద ఆధారపడింది? వారి మీద ఆధారపడింది. జ్ఞాని శాంతి ఎటువంటిది కదా, వాడి గుణం కాదు, వాడు సహజం, అది న్యాచురల్ నార్మల్ స్టేట్. నార్మల్ స్టేట్ న్యాచురల్ స్టేట్. అది జ్ఞానం అనేది కాంప్లికేటెడ్గా ఉండదు, జ్ఞానం అనేది న్యాచురల్గానే ఉంటుంది. తర్వాత ఇంకోటి మంచి వాళ్ళు కూడా వాళ్ళు చేసే పని నిశ్శబ్దంగా చేసుకెళ్ళిపోతారు. ఈ చెడ్డవాళ్ళు గుర్తింపులు కోరుకుంటూ ఉంటారు. కర్తృత్వ బుద్ధి ఉన్నవాడు, దేహ బుద్ధి ఉన్నవాడు, శవ బుద్ధి ఉన్న వాళ్ళకి ఎంతసేపు గుర్తింపులు కావాలి వాళ్ళకి. అంటే జ్ఞాని ఎప్పుడు ఈక్వల్గానే ఉంటాడు, సమానంగానే ఉంటాడు, సహజ స్థితిలోనే ఉంటాడు. ఎందుకంటే వాడికి ఏది సత్యమో ఏది నిత్యమో ఏది శాశ్వతమో, లోకం కనిపించినా కనిపించకపోయినా, దేహం కనిపించినా కనిపించకపోయినా, ఏ వస్తువు అయితే నిలబడి ఉంటుందో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, ఏదైతే అనుభూతంగా ఉంటుందో, ఏదైతే పెర్మనెంట్ గా ఉంటుందో, ఆ పెర్మనెంట్ పీస్ ఎలా ఉంటుందో, సత్యం ఎప్పుడు పెర్మనెంట్ గానే ఉంటుంది. అంటే జ్ఞానికి సత్యం ఏమిటో తెలుసు, ఆనందం ఏమిటో తెలుసు. కాబట్టి అన్ని అవస్థలు, అన్ని పరిస్థితులు, అంటే పరిస్థితులు అనుకూలంగానో ప్రతికూలంగానో ఒక్కలాగా ఉంటాడు అయ్యా. గాల్లో ఉన్న చోట దీపం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు అయ్యా. ఎవడు జ్ఞాని? అహం వృత్తి ఏం చేస్తుంది? నేను ఎంతసేపు బయటికి చూస్తా ఉంటుంది. దానికి చర్మ దృష్టి కానీ సౌందర్య దృష్టి లేదంటుంది. అహం వృత్తికి మంచం మంచి లేచిన మొదలు మళ్ళీ మంచం మీద మనం పడుకునే వరకు అహం వృత్తికి ఇంకా లోపల చూపు లేదు, బయట చూపు. దానికి ఆత్మ చూపు లేదు, చర్మం చూపే. అంతా లెదర్ బిజినెస్సే. ఆ గురు గారు చూస్తూ ఉంటాడటండి. వీడు లోపల చూసుకోవడం లేదు, వీడికి బయట చూడటమే పని. వాడి గిరి రూపమా గురు రూపము, గిరి రూపమా గురు రూపము. ఆ గురు ఏం చేస్తాడండి? మీకు ఈ అహమృతి ఏం చేస్తుంటే బయటకే చూస్తూ ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు. దీని చూపు ఎక్కడ ఉంటుంది? బయట చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అహమృతి ఉంటుంది, లోపలకు తోలికెళ్ళి లోపలకు మళ్ళించి అహంవృత్తిని వాడికి లోపల చూపుతారు. అహంవృత్తి లోపల చూడటం నేర్పుతాడట. అహంవృత్తికి మనకు బయటకు చూస్తుందండి. అహంవృత్తి బయట చూడటం చేస్తున్నాడు కానీ లోపల చూడటం చేత కాదు. అంటే ఈ అహంవృత్తికి లోపల చూపు నేర్పుతాడటండి. ఈ మనసుకి లోపల చూపు మీరు ఎవరండి? వారు గురువు. నీ మనస్సును అంతర్ముఖపరిచేవారు గురువు. అసలు నీ మనస్సు బాహ్యముఖానికి అలవాటు పడి ఉంది. ఈ జన్మ నుంచి కాదు, ఎన్నో జన్మల నుంచి. ఇంకా బాహ్యముఖానికి తెలియ గురువు. వాడు గురువు అనుకుంటున్నాడు, వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. వాడిని కళ్ళకు గురువు కింద కల్పించిన వాడు రాక్షసుడే. ఈ మనస్సును లోపల చూడగలగడం లేదు. శివుడి దేవుడా విష్ణువు దేవుడా అడ్డగొట్లు నిలువు కొట్లు ఈ దెబ్బలేదంటే భారతదేశాన్ని పోటీ చేశారు. చెప్పబోద్ది శివాజీకి, నేనింత వీరుణ్ణి, నేను ఇంతమందిని పోషిస్తున్నానని అనుకున్న తలంపు వచ్చిందట మనసులో. చాలా గొప్పవాడు, గ్రేట్ మ్యాన్. ఛత్రపతి శివాజీకి భయం ఎలా ఉంటుందో తెలియదు. మన మహాత్మా గాంధీ గారు కూడా ఫియర్లెస్ మ్యాన్. డూ అర్ డై, అది పాలసీ. ఛత్రపతి శివాజీ పాలసీ ఏంటంటే డూ అర్ డై. ఆధ్యాత్మిక పరంగా మీకు విషయం చెప్తున్నాయంటే ఇండియన్ హిస్టరీ చెప్పడం కోసం మీకు చెప్పడం లేదు. ఒక్కసారి తలంపు, ఛత్రపతి శివాజీ లాంటి మంచివాడు కూడా నేను ఎంతమందిని పోషిస్తున్నాను, ఎన్ని యుద్ధాలు చేశాను, ఎంతమందిని పోషిస్తున్నానని ఒక తలంపు వచ్చిందట. ఎవరికి? ఛత్రపతి. ఒకేసారి వచ్చిన తలంపు అంటే లోపల మూలమూల ఉన్నప్పుడు వచ్చే ప్రమాదం ఉంది. నేను ఎంతమందిని పోషిస్తున్నానని అనుకున్నాడట. నేను ఒకసారి వచ్చిన తలంపు రామదాస్ గారు గ్రహించారు. అది వాడు గురువు అంటే గిరి రూపము గురు రూపము, గిరి రూపము గురు రూపము. ఏడు గురువు. అవి ఎవరు గ్రహించాడు? ఎవరు గ్రహించారు? గురువు గ్రహించాడు. ఇద్దరు నడుస్తున్నారు కొంత కొన్ని పాదచారులు. ఎక్కడో శిఖర కొంతవరకు నడుస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేశాక వాళ్ళిద్దరు కొన్ని అటు ఇటు ప్రచారాలు చేస్తున్నారు. ప్రచారం చేస్తున్న శివాజీ కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ప్రచారం చేస్తున్నారు మధ్యాహ్నం భోజన అనంతరం. ప్రచారం చేస్తుంటే ఛత్రపతి శివాజీ కూడా ఉన్న వాడిని సమర్థరామదాస్ ఏం చేశాడటండి? ఆ రాయి కొట్టండి రాయా అని అడగటం. ఇంత బండ రాయి ఉందో ఒక పక్కన వాడు షికారు చేసి వాకింగ్కి వెళ్ళినప్పుడు రామదాస్ అన్నాడటండి, ఆ రాయి కొట్టండి రాయా అని అడగటం. ఆ రాయి బద్దలు కొట్టారు. ఆ రాయి బద్దలు కొడితే లోపల రాయి లోపల నీరుందో కప్ప ఉంది. రాయి లోపల ఏముంది? ఒక నీరుంది, కప్ప ఉంది. ఓ శివాజీ, ఈ రాయి లోపల కప్పని ఎవడ పోషిస్తున్నాడు అయ్యా? రామదాస్ గారు అంటారండి శివాజీని. ఓ శివాజీ, ఈ రాయి లోపల కప్పను కూడా నువ్వే పోషిస్తున్నావా? ఈ కప్పను ఎవడైతే పోషిస్తున్నాడో ఈ జీవకోటిని వాడే పోషిస్తున్నాడు. నేనే పోషిస్తూ చేస్తున్నా తలంపు నువ్వు రాని ఒకటి. అది బయట చూపు వద్దు, లోపల చూపే కావాలి. వాడు గురు. బయట చూపు నుంచి మళ్ళించి ఓ శివాజీ, ఈ రాత్రిలో ఉన్న కప్పను కూడా నువ్వే పోషిస్తున్నావా? నువ్వు ఎవరైతే పోషిస్తున్నావు అనుకుంటున్నావు? ఈ కప్పని ఎవరైతే పోషిస్తున్నాడో వాడే పోషిస్తున్నాడో, నువ్వు పోషిస్తున్నావు అనుకున్న వాళ్ళని దేవుడు గురువు మోస్తున్నాడు, కానీ ఏమనుకుంటున్నావు అంటే నేను మోస్తున్నానని అనుకుంటున్నావు. దేవుడే మోస్తున్నాడు అయ్యా, కానీ ఏమనుకుంటున్నావు? నేను మోస్తున్నానని అనుకుంటున్నావు. అహం వృత్తిని తీసి పక్కన పెట్టు. గురురూపము గిరిరూపము, అది గురి ఏం చేశాడు? శివాజీ మహాత్ముడే, హీరే, కానీ ఆలోచన ఉన్న ఆలోచన చిన్న పొరపాటునే సవరించాడు. అది గురువు చేసే పని. శివాజీ అంటే బహుప్రీతి రామదాస్ గారికి. ఆయన హృదయానికి చాలా క్లోజ్గా ఉంటాడు. అయినప్పటికీ ఆలోచన ఏదో చిన్న పొరపాటు ఉంది కాబట్టి దాన్ని సరిచేశాడు వాడు గురువు. నీ మనస్సు సహజంగానే బాహ్యముఖానికి వెళ్తుంది, ఇంకా మనస్సు ఆ మనస్సు బాహ్యముఖంగా తెలియవాడు గురువు కలవాడు రాక్షసుడు. నీకు లోచూపు కలగజేయాలి, అంతర్దృష్టి కలగజేయాలి. అంతర్దృష్టి లేకుండా మనస్సు అనక్కుండా ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేకపోతే నీకు మోక్షం లేదు. మోక్షం లేకపోతే మోక్ష సుఖం కానీ మోక్ష శాంతి ఇంకా నీకు దొరకదు. ఈనాటికైనా ముందు నాటికైనా వెయ్యి జన్మలు ఎత్తిన సరే నీ పరిస్థితి అంటే ముందు ఋత్తువైతే లోచూపు కావాలి నీకు. అప్పుడు కానీ నీకు వివేకం తిరగదు. నీకు చర్మదృష్టి ఉన్నంత కాలం లోపల హృదయంలో ఉన్న సౌందర్యం నీకు తెలియదు, ఉన్నా తెలియదు. నీకు లోచూపు లేనప్పుడు ఆకాశాన్ని సూర్యుడు ఉన్నాడు, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. నీ ముఖం ఆకాశానికి చెప్పవనుకో ఉన్నా కనపడ్డం. అలాగే నీ జ్ఞానసూర్యుడు హృదయంలో ఉన్నాడు, కానీ నీ లోచూపు లేదంటే అక్కడ ఉన్నా కనపడ్డం. ఆ లోచూపు నీ చేత కల్టివేట్ చేయించేవాడు గురువు. ఇంకోటి దేహంతో తాదార్థం లేని వాడికి ఎంత దుఃఖం వచ్చిన వాడు చదివించడు. ఒక దురదృష్టం వెంటాడుతుంది అనుకున్న వాడిని అనుకోండి మాట్లాడు, మరి ఏం చెల్లించడం. ఏం చేద్దంటే సుఖ ప్రార్థమైన దుఃఖ ప్రార్థమైన దేహం అంటే ఆ దేహంతో తాదార్థ్యం నాకు లేనప్పుడు, దేహము నేనే తలంపు నాకు లేనప్పుడు అదృష్టమో దురదృష్టమో ఏ ప్రార్థం వెంటాడినా వాడు అచేతంగా ఉంటాడు. ఈ ఎబవ్ 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 ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్ ఆల్ దీస్ రియాలిటీస్. బండి పుస్తకాలు చదువుకున్న వాళ్ళకంటే, పది పది పిహెచ్డీలు పుచ్చుకున్న వాళ్ళకంటే, పది డాక్టరేట్లు పుచ్చుకున్న వాళ్ళకంటే భగవంతుడు అనేవాడు అక్కడ ఉన్నాడని నిజమైన విశ్వాసం వాడు తొందరగా బాగుపడతాడని భగవద్గీతలు భగవంతుడు చెప్పాడు. అది అధరామృతం. అంటే మీరందరూ మోక్షంలో ఉన్నారు, తొందరపడకండి. భగవాన్ ఇక్కడ చెప్పింది మీరందరూ శాంతిలో ఉన్నారు, మోక్షంలో ఉన్నారు. ఉన్నట్టు మీకు తెలియట్లేదు, ఉన్నట్టు మీరందరూ మోక్షంలోనే ఉన్నారు, కానీ ఉన్నట్టు మీకు తెలియటం ఏ కారణాల వల్ల ఉన్నట్టు మీకు తెలియటం లేదు. ఆ కారణాలను తొలగించడమే సాధన యొక్క ప్రయోజనం. జ్ఞానం లోపలే ఉంది. జ్ఞానం జ్ఞానం ఎక్కడ బయట లేదు, లోపలే ఉంది. నాకు తెలుసును నాకు తెలియదు అనేది మనస్సుకు సంబంధించిన విషయాలు, బుద్ధికి సంబంధించిన విషయాలు. కానీ నిజమైన జ్ఞానం మీకు ఎక్కడ ఉంది? లోపల ఉంది, హృదయంలో ఉంది. హృదయం యొక్క ఊళ్ళల్లో ఉంది. హృదయ గుహలోనే నిజమైన సత్య వస్తువు ఉంది, సత్య వస్తువు ఉంది, భ్రమం ఉంది, చావులేని అండలైన స్పిరిట్ మీ హృదయంలోనే ఉంది. కానీ మనకు అనుభవానికి రావటం లేదు, మన అనుభవానికి ఎందుకు రావటం లేదు? ఎందుకు మన హృదయంలో ఉన్న అత్యంత సమీపంలో ఉన్న వస్తువు ఎందుకు మనకు అనుభవంలోకి రావటం లేదు? మనకి ఏ కారణాలు అడ్డొస్తున్నాయి, ఏ విషయాలు అడ్డొస్తున్నాయి, ఏ విషయ చింతన అడ్డొస్తుంది? ఒక మనిషికి ఒక బలహీనత అడ్డొస్తుంది. ఆ బలహీనత ఏంటో తెలుసుకుని మీరు దాన్ని బయటకు లాగి మంట పెట్టడమే సాధన యొక్క ప్రయోజనం. మూలమలాన్ని బయటికి లాగి మంట పెట్టడమే సాధన యొక్క ప్రయోజనం. ఇంకా చివరి ముగింపుకు ఒక మాట చెబుతున్నాను. ఈ రమణ బోధ, ఈ రమణ బోధ, రమణ జ్ఞానం ఏమిటంటే మీకు మోక్షం రావటానికి, శాంతి రావటానికి, మీకు సుఖం, మీ సుఖి అవటానికి శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. మీరందరూ సుఖపడాలనుకుంటున్నారనుకోండి, మీరందరూ సుఖపడాలనుకుంటే శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు సుఖపట్టడానికి. ఒక నిజంగా మీకు మోక్షానికి వెళ్ళాలనుకోండి, శరీరం చనిపోయే వరకు శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. శరీరం ఉండగానే సామర్థ్య కోట్లు ఉండగానే మీరు మోక్షాన్ని పొందవచ్చు. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మన హిందూ మతంలో ధర్మ అర్థ కామ మోక్షాలని. ధర్మం చెప్తుందా అన్న అర్ధకామాలు నేను బాధ పెట్టావు, అధర్మ అధర్మ చెప్తుందా అన్న అర్ధకామాలు నేను బాధ పెడతాయని చెప్పారు కదా, అది విడిచిపెడతా. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే విడుదల. దేనికి నుంచి విడుదల? ఈ మూలమలంలోంచి విడుదల. మూలమలం అంటే ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? నీ ఎవరో నీకు తిరిగిపోవటం. భగవాన్ చెప్పిన నిర్వచనం ఏంటంటే మోక్షానికి, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు నువ్వు? స్వప్నంగా ఉన్నావు. మనకి నిద్ర రాకపోతే చాలామంది ట్యాబ్లెట్స్ నిండుతారు, నిద్ర కావాలని కోరుకుంటారు. చావంటే మనకి ఇష్టం ఉంది, కానీ నిద్ర అంటే అందరికీ ఇష్టం. మోక్షం అంటే ఏమిటి? జాగ్రత్త, ఒక్క లక్ష మీరు జాగ్రత్తగా అంటే శరీరం చనిపోయే వరకు మీరు ఆగక్కర్లేదు మోక్షం పొందడం కోసం. మోక్షం అంటే శరీరం మనకి గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం. గాఢ నిద్రలో బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. మన గాఢ నిద్రలో దేవుడితో సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు, పొలంతో సంబంధం లేదు, వృత్తితో సంబంధం లేదు. ఎందుకని? గాడన ఉన్నాం, మనం ఉన్నాం. కానీ మృతితో సంబంధం లేదు, సెక్స్ తోటి సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. భగవంతుడు కేవలం కులానికో మతానికే పరిమితమైన వాడు కాదు, అలా పరిమితమైన వాడు దేవుడు కాదు. భగవంతుడికి ప్రత్యేకంగా కులం లేదు, మతం లేదు. మన సూర్యుడికి రోజు సూర్య నమస్కారాలు చేస్తున్నాం, ఆయన ఒక మతానికి కులానికి కట్టుబడిన వాడు, మన మతానికి మన కులానికే కదా అని విరుగుస్తున్న ప్రపంచం అంతా ఇస్తున్నాడు. దేవుడికి మతం లేదు, కులం లేదు. ఒకవేళ ఏదైనా ఉందని ఎవరు అనుకుంటే మన మనస్సు కల్పించింది. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్. మోక్షం గురించి నిర్వచనం చెప్తున్నాం. మోక్షం అంటే విడుదల, దేహాభిమానం నుంచి, దేహబుద్ధి నుంచి విడుదల పొందడం మోక్షం అని చెప్తారు. అది అటుంచండి, ఇది సాంప్రదాయంలో శాస్త్రం చెప్పిన విషయం. ఇక్కడ భగవంతుడు లేటెస్ట్ టెక్నిక్, లేటెస్ట్ టెక్నాలజీ, ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు బుద్ధి ఇంజిన్ కాదు, ఎలక్ట్రికల్ ఇంజిన్లు. మోక్షం అంటే ఏంటంటే, నువ్వు గాఢ నిద్రలో సుఖంగా ఉన్నావు, గాఢ నిద్రలో సుఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు. కానీ దేవుడు దేని వల్ల సుఖంగా ఉన్నావు? దేహంతో తాదాత్యం వల్ల, లేకపోతే నువ్వు వృత్తితో తాదాత్యం వల్ల, లేకపోతే నువ్వు చదువుకున్న చదువుతో, నువ్వు సంపాదించుకున్న ధనంతో తాదాత్యం వల్ల సుఖంగా ఉన్నావా? వీటితో సంబంధం లేకుండా స్వతంత్రంగానే నువ్వు సుఖంగా ఉన్నావు. గాఢ నిద్రలో బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, ఈగో లెస్, గాడ్ లెస్. ఎక్కడ గాఢ నిద్రలో నీకు దేనితో సంబంధం లేదు గాఢ నిద్రలో. కానీ ఎలా ఉన్నావు? దుఃఖంగా ఉన్నావా? సుఖంగా ఉన్నావు. జాగ్రత్త వ్యవస్థలో మనకు ఎరుక ఉంది, మనం ఉన్నామన్న సంగతి మనకి తెలుస్తుంది, కానీ సుఖంగానే. గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం, కానీ సుఖంగా ఉన్నామని ఎరుక లేదు. జాగ్రత్త వ్యవస్థలో ఎరుక ఉంది, ఉన్నామని తెలుస్తామని ఎరుక ఉంది, కానీ సుఖం లేదు. జాగ్రత్త వ్యవస్థలో ఉన్నా ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ లేదు. జాగ్రత్త వ్యవస్థలో, జాగ్రత్త వ్యవస్థలో ఏముంది? ఎరుక ఉంది, కానీ సుఖం లేదు. గాఢ నిద్రలో సుఖం ఉంది, కానీ ఎరుక లేదు. గాఢ నిద్రలో సుఖం ఉంది, ఎరుక లేదు. జాగ్రత్త వ్యవస్థలో ఎరుక ఉంది, కానీ ఏం లేదు, సుఖం లేదు. నీకు అర్థమవుతుంది? భగవాన్ చెప్పేటువంటి రమణాచార్యుడు, అరుణాచల మహర్షి, రమణదేవుడు, అరుణాచల రమణుడు, అరుణాచార్యుడు మనం చెప్పేది ఏంటంటే, మోక్షం అంటే గాఢ నిద్రలోని సుఖము, గాఢ నిద్రలోని శాంతి, జాగ్రత్త అవస్థలోని ఎరుక, ఒకే ఈ రెండు ఒకేసారి నీకు అనుభవంలోకి రావాలి. ఇంకే మనం సుఖం ఉన్నప్పుడు ఎరుక లేదు, ఎరుక ఉన్నప్పుడు సుఖం లేదు. గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం, కానీ ఎరుక లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, కానీ సుఖం లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక, గాఢ నిద్రలో ఉన్న సుఖము సైమల్టేనియస్గా ఒకేసారి రెండు నీ అనుభవంలోకి రావాలి, రెండు నీ అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావడానికి నీ శరీరం మరణించడానికి సంబంధం లేదు. శరీరం ఉండగానే ఈ శవం ఇక్కడ తిరుగుతున్నప్పుడే అనుభవం పొందొచ్చు సాధన చేసి, అదే మోక్షం. గాఢ నిద్రలో ఉన్న శరీరం చనిపోయే వరకు ఈ మోక్షం పొందడానికి వెయిట్ చేయక్కర్లేదు. గాఢ నిద్రలో ఉన్న సుఖము, జాగ్రత్త అవస్థలను ఎరుక ఒకేసారి నీ కనుక అనుభవంలోకి వస్తే అది మోక్ష స్థితి, అది అది చివరి స్థితి, అది పరమస్థితి, అది ఫైనల్ ట్రూత్, అది అల్టిమేట్ ట్రూత్, అది ఫైనల్ వర్డ్, అది లాస్ట్ వర్డ్. అయితే మోక్షానికి మీ దేహం చనిపోవడానికి సంబంధం లేదు. మీరు మోక్షానుభవం పొందాలనుకోండి, ఈ దేహాన్ని దేహం పడిపోయిందనుకోండి, మోక్షానుభవం పొందకుండా అప్పుడు గోయింగ్ తప్పదు, టర్నింగ్ తప్పదు. అంటే ఇప్పుడు అప్పుడు పోక అవి వెళ్ళటం తప్పదు, రావటం తప్పదు. అది దాని అర్థం ఏంటంటే, చనిపోయిన తర్వాత ప్రయాణం చేయడం తప్పదు, మళ్ళీ పుట్టడం తప్పదు. మీరు శరీరం చనిపోకముందు మోక్షానుభవం పొందాలనుకోండి, శరీరం చనిపోకముందు మీరు ఎవరో మీకు తెలియబడదు అనుకోండి, అప్పుడు మీకు గోయింగ్ తప్పదు, టర్నింగ్ తప్పదు. ఎవరైతే మోక్షానుభవం పొందాడో, మోక్షానుభవం పొందిన తర్వాత కనుక శరీరం కనుక పడిపోతే వారికి గోయింగ్ తోటి కన్నుని తోటి పని లేదు. ఏం చేస్తా గోయించి ఉండేవాడు వచ్చేవాడు ఉండడు మోక్షానుభవం పొందిన వాడికి. అది నిర్వాణ స్థితి, అది మోక్ష స్థితి, అది స్వర్గరాజ్యం, అది పెర్మనెంట్ పీస్, అన్ బ్రోకెన్ పీస్. అంటే నువ్వు ఉన్నామన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, దేనితోటి నీకు తాదాత్యం ఉండదు. మోక్షం అంటే శూన్యం కాదు, నువ్వు ఉన్న వాళ్ళ సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, దేనితో నీకు తాదాప్యం ఉండదు. శరీరం ఉన్నావుతే లేకపోయినా ఒకటే, లోకం కల్పించిన ఒకటే, లోకం కల్పించకపోయినా ఒకటే. లోకం కల్పించడంలో నీకు లాభం లేదు, లోకం కల్పించకపోవటం నీకు నష్టం లేదు. దేహం ఉండటంలో నీకు లాభం లేదు, దేహం పోవటం వల్ల నీకు నష్టం లేదు. ఉండటం లాభం లేదు, పోవటం వల్ల నష్టం లేదు. ఎవరికి? మోక్షానుభూతి పొందిన వాడికి, ఆ మోక్ష స్థితి పొందిన వాడికి, ఆ పరమస్థితి పొందిన వాడికి, ఆ చిట్టారు కొమ్మ అందుకున్నవాడికి. అది అరవింద్ ఘోష్ గారి భాషలో చెప్పాలంటే, ఫర్ ట్రూత్ రిలైజర్ సోల్స్, ఫర్ గాడ్ రిలైజర్ సోల్స్, ఫర్ సెల్ఫ్ రిలైజర్ సోల్స్, దిట్ బికమ్ ది లైట్, ది పవర్, ది బ్లింగ్స్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద. అంటే అంత లోపల ఉన్న ఆనందం, ఆ మోక్షాన్ని మేము పొందిన వాడికి ఆ శాంతి సముద్రం, ఆనంద సముద్రం, ఆ కాంతి సముద్రం పొంగి పొంగి సహస్రాన్ని ముంచుతా ఉంటుంది వాడికి. మన హృదయంలో ఉప్పు సముద్రం కాదు, ఆనంద సముద్రం, శాంతి సముద్రం. అంటే అక్షర మన మాలలో ఈ రమణ స్వామి అరుణాచలేశ్వరుని ఏమని ప్రార్థించాడంటే, ఈ దేహం చనిపోయిన తర్వాత దీన్ని శ్మశానానికి తీసుకెళ్లి అగ్నికి ఆహుతి చేస్తారు. దేహం చనిపోయిన తర్వాత ఇంట్లో పెట్టుకోరు ఎవరన్నా, వాడి పాపం ఎక్కడ సంపాదించిన ఇంట్లో పెట్టుకోరు. వాడు ఎప్పుడు బయటకు పోతాడో, మన కాఫీ టైం మన ఇంట్లో ఉంటే కాఫీ తీసుకోవడానికి వీలు ఉండదు. వాడు ఆ శవాన్ని బయటకు గంటేస్తే మన కాఫీలు మనం తీసుకోవచ్చు. వాడు ఎక్కడ సంపాదించిన ఆయన గంట ఉండను ఎవరు ఆయన బయటకు లాగేటం. వాడి కష్టం కూడా మర్చిపోతారండి. ఆ శరీరం శవమైన మనుషుల క్షణంలో కొంతమంది పన్నెండు రోజులు వచ్చేవారు చాలామంది మర్చిపోతారనుకోండి, కొంతమంది శవమైన వెంటనే మర్చిపోతారు. వాళ్ళు జీవులు ఏమి తారం చేయి ఉంటుంది లాగేసుకుంటారు. నెలలో గొలిసి ఉంటే ప్రాణం పోయే ముందు, ఒక క్షణానికి ప్రాణం పోయే ముందు లాగేస్తారు. తారం చేయి మట్టితే అది ప్రాణం పోయాక లాగేస్తారు. ఇక రమణ మహర్షి గారు చేసిన ప్రార్థన ఏంటంటే, ఓ అరుణాచలేశ్వరుడు, ఓ ఈ భౌతికమైన దేహం శ్మశానంలో అగ్నికి భౌతికమైన అగ్నికి ఆగుతా అవ్వకముంది. ఓ అరుణాచలేశ్వరుడు, ఈ దేహం, ఈ భౌతికమైన దేహం శ్మశానంలో భౌతికమైన అగ్నికి, భౌతికమైన దేహం భౌతికమైన అగ్నికి ఆగుతే అవ్వకముంది. నీ జ్ఞానాగ్నిని పంపించి నా అజ్ఞానమని మూలమలాన్ని, నా అవిద్యమైన మూలమలాన్ని బయటకు లాగి కాల్చి ఊడిచ్చి. పేషెంట్ చనిపోయాక డాక్టర్తో పనేముంది? మన ఇంట్లో పేషెంట్ కోసం డాక్టర్ పిలుస్తాం అనుకున్న డాక్టర్ వచ్చినప్పుడు నేను చనిపోయాడు అనుకుంటే డాక్టర్ని ఏం చేసుకుంటామని మనం? అలాగే నా శరీరం పోయిన తర్వాత నువ్వు వచ్చి నాకు చేసి ఉపకారం ఏమిటి? శరీరం ఉండగానే ఈ శరీరం కాలి బూడిద అవ్వకముందే కొంతమంది కాలుస్తారు, కొంతమంది కత్తెడతారు. కత్తెడితే మట్టి అవుతుంది, కాలుస్తే బూడిద అవుతుంది. ఈ శరీరాన్ని కాల్చి బూడిద అవ్వకముందే నీ జ్ఞానాగ్నిని పంపించి, వర్ణాచలేశ్వరుడు, నీ జ్ఞానాగ్ని పంపించి ఈ శరీరం బూడిద అవ్వకముందే లోపలన అజ్ఞానం, లోపలన అవిద్యని, లోపలన మూలమలాన్ని బయటికి లాగి కాల్చి బూడిచ్చేయబోయా. పేషెంట్ పోయిన తర్వాత డాక్టర్ వాళ్ళ పని ఏంటి? నా శరీరం పోయిన తర్వాత నాకు చేసేది ఏంటి? ఉండగానే చేయాలి, చేసేది ఏంటో. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం. గిరిరూపమైనటి కరుణా సముద్రమా. నువ్వు పైకి కొడితే రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు, కాను కరుణా సముద్రం అని ఎవరికి తెలుసు, ఎంతమందికి తెలుసు? కళ్ళతో చూడటానికి రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు. వాసుదేవుడు చాలామంది వసుదేవుడు గారు అబ్బాయిని అనుకున్నాడు, ఆయన బ్రహ్మమనే చాలా మందికి తెలియదు. అలాగే నేను ఉడికి రాళ్ళ గుట్ట కిందే కనిపిస్తున్నావు. నువ్వు ఎలా కనిపిస్తున్నావు? రాళ్ళ గుట్ట కిందే కనిపిస్తున్నావు. నువ్వు కరుణా సముద్రం అని, నువ్వు మోక్ష ప్రదాతం అని. నిన్ను స్మరించిన వాడి యొక్క అహం వృత్తిని తీసి, అహం వృత్తిని తొలగిస్తామని ఎవరితో సహా ఎంతమందికి తెలుసు ఈ లోకంలో? గిరిరూపమైనటి కరుణా సముద్రమా. కృప చేసిన నీను అరుణాచల. కుట్ర అంత ఇంకోసి ఆయన జ్ఞాని కాబట్టి కుట్రకు ఏమో అడుగుతాడు. మనం కుట్రకు ఏమో అడగడం, కుట్రకి ఏదైనా కలపమంటాను ఇంకా తొందరగా పోకుండాను. ఈ కుట్ర ఒక తొందరగా పోకుండా తెరమినింటి అవడానికి ప్రార్థిస్తాం. ఊళ్ళో గుడి చుట్టూరు ఎందుకు మనం ప్రార్థించింది? లోపలది పోగొట్టమని అడగం, లోపలది అలాగే ఉండిపోయి బయట బజార్లో ఉన్న సరికంతా పూజ చేసుకోవాలి. కుట్ర అంత ఇంకోసి గుణముగా పాలించు. మనం ఒక చెడ్డ తీసి వదిలేస్తాము, చెడ్డ తీసి వదిలేసినంత లాభం లేదు. మంచితో అలంకరించి నన్ను డెకరేట్ చెయ్యేవి. ఒకవేళ తుండి కడిగి వదిలేస్తామో పైన కట్టు కట్టు, ఆ చెడుతనం తీసేసి మంచితనం తోడు నేను అలంకరించు.
కుట్ర అంతయుకు వసి గుణముగా పాలించు, గురు రూపమైన ఆచల.
గురువు చేయవలసిన పని ఏంటో నువ్వు మర్చిపోకు. గురువు చేయవలసిన పని ఉందా? తను నువ్వు పూర్తి చేయి అరుణాచలేశ్వరుడా?
ఒకవేళ దేవుడు అంటాయేమో, గురువుగా వచ్చి నేను బాగు చెయ్యి. అరుణాచల శివన్ అరుణాచల శివన్ అరుణాచల శివ అరుణాచల. అరుణాచలమును స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ.